అందరికి నమస్కారము. నా పేరు సరస్వతీదేవి. నేను వ్యవసాయ శాఖలో కమిషనరేట్ కార్యాలయంలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నాను. భూసార పరీక్ష ప్రాముఖ్యత అనే కార్యక్రమం సమర్పిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 91.2 అను రేడియో స్పాన్సర్ చేస్తున్న భారత ప్రభుత్వము ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న రామగుండం ఫెర్టిలైజర్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతులందరికీ నమస్కారము. మనము ఇవాళ భూసార పరిరక్షణకు పచ్చిరొట్ట ఎరువులు, వాటి ఉపయోగాలు, భూసార అభివృద్ధికి అవి ఏ విధంగా తోడ్పడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మనము ప్రతి పంటలో రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు సిఫారసు చేసినప్పటికీ, సేంద్రియ ఎరువులు ప్రతి సంవత్సరానికి వాటి ఉపయోగం ఇస్తూ తగ్గుతూ, ప్రస్తుత పరిస్థితులలో పంటల సాగులో రైతులు చాలా వరకు రసాయనిక ఎరువుల ద్వారానే పోషకాలు అందిస్తున్నారు. పూర్వకాలం మన రైతులందరూ కూడా ప్రతి ఇంటికి పాడి పంట అని ఉంటూ సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేవాళ్ళు. ఇప్పుడు రాను రాను ప్రతి సంవత్సరము కూడా ఈ సేంద్రియ ఎరువులు వాడకం తగ్గిపోతూ ఉంది. ఈ సేంద్రియ ఎరువులు సరిపడా వాడని కారణంగా నేలలో సేంద్రియ కర్బనం తగ్గి కనీస మధ్యస్థంగానైనా ఉండవలసి ఉంటే ప్రస్తుతం 0.5% కంటే తక్కువ స్థాయిలోనే ఉంటుంది. అంతేకాక పంటలకు ఉపయోగపడే సూక్ష్మ జీవులు తగినంత స్థాయిలో ఉండటం లేదు. పంటలు సూక్ష్మ పోషక లోపాలకు గురవుతున్నాయి. కాబట్టి ఈ నేలల్లో ఈ సేంద్రియ కర్బనము మనము ఎంత ఎక్కువగా పెంపొందించుకుంటే భూసారం అంత బాగా అభివృద్ధి చెంది ఈ నేలలు నీటిని నిలుపుకునే శక్తిని పెంపొందించుకుంటాయి. కాబట్టి నేలలో వేసిన రసాయనిక ఎరువుల నుండి పోషకాలు వృధా అయ్యే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి వివిధ కారణాలుగా నేలలో ఉండవలసినంత సారవంతము లేక సాగులో ఆశించినంత ఫలితాలు రావటం లేదు. ఈ సమస్యలను అధిగమించటానికి మనము సేంద్రియ పదార్థం నేలకు అందేలా పచ్చిరొట్ట ఎరువులు, పచ్చి ఆకు ఎరువులు, పంటల అవశేషాలు వినియోగించుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది. ఈ పచ్చిరొట్ట ఎరువుల వలన ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అని అంటే చాలా ప్రయోజనాలున్నాయి. గతంలో మన పూర్వీకులు రైతులందరూ కూడా పచ్చి ఆకులను, పచ్చిరొట్ట ఎరువులను ఉపయోగించి నాణ్యమైన దిగుబడి సంపాదించి ఒక్కొక్క రైతు కూడా 100 సంవత్సరాలకు పైబడి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎంతో మంది మనం చూస్తున్నాము. ఈ పచ్చిరొట్ట ఎరువుల వలన ప్రయోజనాలు ఏంటంటే, జీలుగులు జనుములు లాంటి పచ్చి ఎరువులను వాడినప్పుడు చౌడు భూమి తగ్గుతుంది. పప్పు జాతి పంటలను పచ్చిరొట్ట ఎరువులుగా వేసి భూమిలో కలియదన్నడం వలన సుమారు 25-30% నత్రజనిని ఆదా చేయవచ్చు. అంతేకాకుండా పచ్చిరొట్ట ఎరువులు కుళ్ళేటప్పుడు వచ్చే సేంద్రియ ఆమ్లాల వలన భూమిలోని భాస్వరము మరియు పొటాషు కూడా మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. తద్వారా రసాయన ఎరువులకు అయ్యే ఖర్చును మనం తగ్గించుకోవచ్చు. అంతేకాక పచ్చిరొట్ట ఎరువులు నేలలో బాగా చివికిన తర్వాత నేలకు సేంద్రియ పదార్థం అందుతుంది. దీని వలన భూ భౌతిక రసాయనిక పరిస్థితులు మెరుగుపడతాయి. పచ్చిరొట్ట కుళ్ళటం వలన నేలలో హ్యూమస్ పెరుగుతుంది. దీని వలన నేలకు నీరు పోషక పదార్థాలను నిల్వ చేసుకునే శక్తి పెరుగుతుంది. అంతేకాక పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. తర్వాత ఈ పచ్చిరొట్ట ఎరువులను ఎంపిక చేసుకోవటంలో మనము ముఖ్యంగా గమనించవలసిన అంశాలు ఏంటంటే, 1, పైరు త్వరగా ఏపుగా పెరిగి నేలను ఆక్రమించుకునే స్వభావం కలిగి ఉండాలి. దీనివలన ఎక్కువ పరిమాణంలో పచ్చిరొట్ట ఎరువును అందించవచ్చును. తర్వాత ఈ మొక్కలు మనము పచ్చిరొట్ట పైర్లు వేసినప్పుడు 50% పూత దశకు వచ్చినప్పుడు భూమిలో కలియదున్నప్పుడు త్వరగా నేలలో కలిసిపోయే స్వభావం కలిగి ఉండాలి. ఈ పచ్చిరొట్ట పైర్లు వేయటం మూలాన వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించగలిగే స్వభావం కలిగి పప్పుజాతి పంటలను ఎన్నుకోవాలి. తర్వాత వివిధ పచ్చిరొట్ట పైర్లు వాటి యొక్క పోషకాలు, ముఖ్యంగా జనుములు జీలుగలు మన వ్యవసాయ శాఖ వారు రాయితీపై ప్రతి సంవత్సరము రైతులకు అందజేస్తున్నారు. అలాంటి జీలుగ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీలుగ చౌడు భూములకు చాలా అనుకూలం. చౌడును తగ్గిస్తుంది. ఇది ఎకరానికి 12 నుంచి 15 కిలోల విత్తనాలు అవసరము. ఇది 70 నుంచి 80 రోజులలో పంట చేతికి వస్తుంది. ఈ 50% పూత దశకు వచ్చినప్పుడు ఇది భూమిలో కలియదున్నాలి. దీనివల్ల ఏమవుతుందంటే 1 టన్ను పచ్చి రొట్టెలో సుమారు 5 కిలోల నత్రజని ఉంటుంది. అలాగే జనుము. జనుము వచ్చేటప్పటికి ఎకరానికి 10-15 కిలోల విత్తనం అవసరము. పూత దశలో కలియదన్నాలి. పైరు త్వరగా పెరిగి మృదువైన ఆకులను ఇస్తుంది. హెక్టార్కు 20 నుంచి 25 టన్నుల పచ్చి రొట్టెనిస్తుంది. 1 టన్ను పచ్చి రొట్టెలో సుమారు 4 కిలోల నత్రజని ఉంటుంది. అలాగే మనకు పూర్వకాలంలో పిల్లి పెసర బాగా పెంచేవాళ్ళు. పెంచిన తర్వాత అది కాయలు తీసుకున్న తర్వాత కూడా దాని యొక్క అవశేషాలు కూడా భూమిలో కలియదున్నేవాళ్ళు. ఇప్పుడు కూడా ఈ పిల్లి పెసర విత్తనాలు వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా రాయితీపై సరఫరా చేస్తున్నారు. పిల్లి పెసర పచ్చి రొట్టె ఎరువుగాను పశుగ్రాసంగాను కూడా ఉపయోగించుకోవచ్చు. నేలలో నీరు నిల్వ ఉన్నా నీటి ఎద్దడి ఉన్నా తట్టుకోగలదు. ఎకరానికి ఇది 4-5 కిలోల విత్తనాలు సరిపోతాయి. పూత దశలో బాగా కలియదున్నాలి. హెక్టార్కు 5 నుంచి 6 టన్నుల పచ్చి రొట్టెనిస్తుంది. 1 టన్ను పచ్చి రొట్టెలో మనకు దాదాపు 7.2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 5.3 కిలోల పొటాషి ఉంటాయి. ఈ పిల్లి పెసరతో పాటు అలసందలు కానీ, ఉలవలు కానీ మరియు పెసర పంటలను కూడా పచ్చి రొట్టె పంటలుగా సాగు చేసుకోవచ్చు. ఎన్నో ఉపయోగాలు కలిగినటువంటి ఈ పచ్చి రొట్టె పైర్లు రైతులందరూ వేసుకొని తమ పొలాల్లో భూసారాన్ని పెంచుకోవాలి. తద్వారా సేంద్రీయ కర్బనము బాగా పెరుగుతుంది. తద్వారా ఎరువులపై పెట్టే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పచ్చి రొట్టె ఎరువులుగా విత్తనోత్పత్తికి రబీ కాలంలో అనుకూలమైనది, అనగా సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. చివరి దుక్కిలో అనగా విత్తనం వేసే ముందు ఎకరానికి 20 కిలోల నత్రజని మరియు 20 కిలోల భాస్వరం ఎరువులను వేయాలి. ఈ విధంగా మనం గనక పచ్చి రొట్టె పైర్లు వేసుకున్నట్లయితే విత్తనముగా ఎరువు తీసుకొని ఆ విత్తనాన్ని మళ్ళా మనము ప్రతి సంవత్సరం వాడుకోవచ్చు. పచ్చి ఆకు ఎరువులు. పచ్చి ఆకు ఎరువులైనటువంటి గానుగ, తంగేడు, జిల్లేడు, వేప అటువంటి లేత కొమ్మలు ఆకులను సేకరించి పొలంలో వేసి బాగా కలియదున్నాలి. తర్వాత నీరు పెట్టి బాగా కలియదున్నాలి. ఇవి కూడా భూసారాన్ని పెంచడంలో బాగా దోహదపడతాయి. అదేవిధంగా మనము ఈ పచ్చి రొట్టె పైర్లు కానీ మనము హార్వెస్ట్ అంటే కోత కోసిన తర్వాత వాటి నుండి లభ్యమయ్యే అవశేషాలు, ఈ అవశేషాలలో నేలలు కలియదున్నప్పుడు నేలకు అందే ముఖ్య పోషకాలు ఎకరానికి కంది కనుకైతే 2 నుంచి 2.5 టన్నుల అవశేషాలు వస్తాయి. ఇవి భూమిలో కలియదున్నట్లయితే గనక సేంద్రీయ కర్బనము అవన్నీ కూడా భూమిలో సారాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. అదేవిధంగా పోషకాలు మొక్కలకు అందుబాటులోకి తీసుకురావటానికి కూడా సహాయం చేస్తాయి. కాబట్టి పంటల అవశేషాలను నేలలో కలియదున్నడం వలన ముఖ్య పోషకాలతో పాటుగా ఎంతో విలువైన సేంద్రీయ కర్బనము, సూక్ష్మ పోషకాలు, పోషక పదార్థాలు నేలకు చేకూరుతాయి. కాబట్టి రైతులు మినుము, కంది మరియు పంటల అవశేషాలను తగలబెట్టకుండా నేలలో కలియదున్నాలి. ఇలా పచ్చి రొట్టె పంటలను సాగు చేయడము, పచ్చి ఆకు ఎరువులను వేసుకోవడంతో పాటు పంట అవశేషాలను నేలలో కలియదున్నడం ద్వారా భూసారాన్ని అభివృద్ధి చేసి పంటల ఉత్పత్తి పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. తర్వాత మనము సమగ్ర పోషక యాజమాన్యంలో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత. మొక్కలు జంతువులు మానవుల అవశేషాల నుండి తయారయ్యే వాటిని సేంద్రియ ఎరువులు అంటారు. ఇంతకుముందు రైతులు సేంద్రియ ఎరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేసేవారు, కానీ ఇటీవల సేంద్రియ ఎరువుల వాడకం బాగా తగ్గిపోయింది. రసాయనిక ఎరువుల వాడకము ఎక్కువైపోయింది. సేంద్రియ ఎరువుల వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అనంటే, సేంద్రియ పదార్థము నేల యొక్క భూభౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది, నేలను గుల్లబారేటట్టు చేస్తుంది, వేళ్ళు చక్కగా పెరగటానికి సహాయపడుతుంది, నీరు ఇంకటం, ఇసుక నేలల్లో మట్టి రేణువుల అమరికను క్రమబద్ధం చేస్తుంది, నీటిని గ్రహించి తేమను ఎక్కువ కాలం అంటిపెట్టుకునే శక్తి పెరగటానికి దోహదపడుతుంది, బెట్ట పరిస్థితిని తట్టుకునే శక్తి పెరుగుతుంది, నేలలోని పోషకాలను మొక్కలు గ్రహించటానికి ఉపయోగపడే సూక్ష్మజీవులకు ఆహారంగా పనికి వస్తుంది. సేంద్రియ పదార్థం బాగా చివికి ఏర్పడిన హ్యూమస్ పోషకాలను పట్టి ఉంచి మొక్కలకు అందిస్తున్న ఆమ్ల మరియు క్షార నేలల్లో హానికరకమైన లక్షణాలను తగ్గిస్తుంది. ఇంత మంచి ఉపయోగాలు ఉన్నటువంటి సేంద్రియ ఎరువులను రైతులు ఎక్కువగా ఉపయోగించాలని చెప్పి తెలియజేస్తున్నాము. చౌడు భూములకు సేంద్రియ ఎరువులు బాగా పనికి వస్తాయి. సేంద్రియ ఎరువుల్లో ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి. అవి స్థూల సేంద్రియ ఎరువులు, చిక్కటి సేంద్రియ ఎరువులు. స్థూల సేంద్రియ ఎరువులు అంటే పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ళ ఎరువు, మేకల ఎరువు, పంది ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, పచ్చి ఆకు ఎరువులు, చెరకు మడ్డి, బర్మీ కంపోస్ట్, ఇవన్నీ కూడా స్థూల సేంద్రియ ఎరువుల కిందికి వస్తాయి. స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉన్న నేల ఫలదత భౌతిక లక్షణాలపై మంచి ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు పశువుల పేడ ఎరువు గురించి తెలుసుకుందాం. రైతులు ఉపయోగించే ముఖ్యమైనది పశువుల ఎరువు. ఈ పశువుల కొట్టం దగ్గర గొయ్యి తీసి అందులో పశువుల పేడ, మూత్రంతో తడిసిన చెత్త, పశువులు తినగా మిగిలిన గడ్డి వేసి పేడ దానిలో వేసి తర్వాత మట్టి కప్పి 3-4 నెలలకు బాగా చివికి మంచి సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఎండకు ఎరువు ఎండకుండా, వానకు తడవకుండా మట్టితో కప్పడం వల్ల సూక్ష్మ పోషకాలు నష్టం కాకుండా ఉంటాయి. కాబట్టి ఇటువంటి పశువుల పేడ ఎరువు ఉపయోగించటం వల్ల కూడా మన నేల సారము చాలా బాగా పెరుగుతుంది. తర్వాత మనం బయోగ్యాస్ గురించి తెలుసుకుందాం. పశువుల పేడ నుంచి ఇంధనానికి వాడుకోగా మిగిలిన పేడ నుంచి సారవంతమైన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. దీనిలో 2 నుంచి 2.4% వరకు నత్రజని ఉంటుంది. తరువాత మనము కంపోస్ట్ ఎరువు. మన గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యేటటువంటి చెత్త, రాలిన ఆకులు, కలుపు మొక్కలు, కుళ్ళిపోయినటువంటి కూరగాయలు, కుళ్ళిపోయినటువంటి పండ్లు, వేరుశనగ పొట్టు మొదలైనవి ఉపయోగించి నాణ్యమైన కంపోస్ట్ తయారు చేస్తున్నారు. అలాగే పట్టణాల్లో నిత్యము సేకరించి 1,000,000 టన్నుల వ్యర్థాలను సరైన పద్ధతిలో చివికేటట్లు చేయటం మూలాన పట్టణ కంపోస్టు తయారవుతుంది. దీని ప్రాముఖ్యతను గుర్తించి అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పెద్ద ఎత్తున కంపోస్టును తయారు చేస్తున్నాయి. కాబట్టి ఈ కంపోస్ట్ ఎరువును కూడా రైతులు ఉపయోగించుకోవలసిందిగా కోరుచున్నాము. తర్వాత కోళ్ళ ఎరువు. మన కోళ్ళ ఫారాలు ఉన్న చోట షెడ్డులో కోళ్ళ క్రింద వేసిన పొట్టు మలమూత్రాలతో కలిసి చివికి మంచి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. ఈ కోళ్ళ ఎరువు బాగా చివికిన తర్వాతే వాడుకోవాలి. ఒకవేళ కోళ్ళ ఎరువును డైరెక్ట్గా వాడుకున్నట్టయితే చాలా వేడి కలిగిస్తుంది. అందువల్ల అవి బాగా చివికిన తర్వాత భూమిలో వాడుకోవాలి. కోళ్ళ ఎరువులో సూక్ష్మ పోషకాలు కూడా ఉండి పైర్లకు ఉపయోగపడతాయి. కోళ్ళ ఎరువు తర్వాత మనము గొర్రెలు, మేకల ఎరువు. మనం ఈ జీవాలను సాధారణంగా ఎండాకాలంలో చాలామంది రైతులు నేరుగా పొలంలోనే మంద కట్టడం అలవాటుగా వస్తుంది. ఈ మంద కట్టడం పూర్తి కాగానే పొలాన్ని ఒకసారి దున్నితే ఎరువు నేలలో కలిసిపోయి
పోషకాలు వృధా కాకుండా ఉపయోగపడతాయి. ఈ గొర్రెల మేకల దొడ్లలో వచ్చినటువంటి ఎరువును పశువుల ఎరువులాగానే వాడుకోవచ్చు. దీనివల్ల కూడా భూమి సారవంతంగా తయారవుతుంది. తర్వాత పచ్చిరొట్ట ఎరువులు, ఇంతకుముందు మనం కాలువ గట్ల మీద, పొలం గట్ల మీద, బంజరు భూములు, అడవి ప్రాంతాల్లో పెరిగే అన్ని రకాల నుండి మొక్కల నుండి వచ్చినటువంటి ఆకులన్నీ సేకరించి పొలములో వేసి వాటిని ఎరువుగా వాడటాన్ని ఆ పచ్చి ఆకు ఎరువు అంటారు. ఇలాంటివన్నీ కూడా మనం వాడటం మూలాన భూసారం పెరుగుతుంది. తరువాత చెరకు మడ్డి. చెరకు ఫ్యాక్టరీ నుండి వ్యర్థ పదార్థంగా లభించే చెరకు మడ్డిలో మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు దొరుకుతాయి. ఒక టన్ను చెరకు మడ్డి 2 టన్నుల పశువుల ఎరువుకి సమానం. చెరకు మడ్డి చౌడు భూములను కూడా బాగు చేయటానికి ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా వర్మీ కంపోస్ట్. ఈ వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ఎరువు అంటాము. చాలామంది కూడా వారి యొక్క భూముల్లో వానపాములు ఎక్కువగా గత పూర్వకాలంలో చాలా ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే వారు ఈ సేంద్రియ ఎరువులను వాడటం మూలాన ఈ వానపాములు వారి యొక్క భూమిలో బాగా పెరిగి నేలను సారవంతం చేస్తూ ఉన్నాయి. అలాంటి వర్మీ కంపోస్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది వాడటం లేదు. ఈ వానపాముల ఎరలను ఉపయోగించి తయారు చేసే ఎరువునే వర్మీ కంపోస్ట్ అంటారు. ఈ వర్మీ కంపోస్టు బెడ్స్ తయారు చేసి తొందరగా కుళ్ళే వ్యర్థాలతో నింపి అందులో వానపాములను వదిలితే 2-2.5 నెలలలో మంచి ఎరువు తయారవుతుంది. తర్వాత చిక్కటి సేంద్రియ ఎరువులు. ఈ చిక్కటి సేంద్రియ ఎరువులంటే మన యొక్క గింజలు ఉంటాయి. గింజలు అంటే వేరుశనగ కానీ, నువ్వులు కానీ, ఆముదం కానీ, కానుక కానీ, ఇలాంటి గింజల నుండి నూనె తీసివేయగా మిగిలిన పదార్థము ఎరువుగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు చేపల పొట్టు వంటి వాటిని కూడా వాడవచ్చు. వీటిని మనం చిక్కటి సేంద్రియ ఎరువులు అంటాం. వీటిలో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా తమకు అందుబాటులో ఉన్నటువంటి పచ్చి ఆకు ఎరువులను కానీ, పచ్చిరొట్ట ఎరువులను కానీ, సేంద్రియ ఎరువులను కానీ విరివిగా వాడి భూసారాన్ని పెంపొందించుకొని రసాయనిక ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి రైతులకు సూచిస్తున్నాము. ఈ సుస్థిర వ్యవసాయము మనము చేసేదాని కొరకు సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులతో పాటు జీవన ఎరువులను కూడా వాడుకోవటం చాలా మంచిది. ఇది వాతావరణ కలుషితాన్ని కూడా తగ్గిస్తుంది, తక్కువ ధరకు కూడా లభ్యమవుతున్నాయి. ఇవి మన గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి లాం ఫామ్లో ప్లస్ అమరావతిలో కూడా ఈ జీవన ఎరువులు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా మనకు ఈ రైజోబియము, అజోటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, నీలి ఆకుపచ్చనాకు, అజోలా, ఫాస్ఫోబ్యాక్టీరియా ఇలాంటివన్నీ కూడా జీవన ఎరువులు మనకు లభ్యమవుతున్నాయి. ప్రత్యేకంగా ఇప్పుడు వేరుశనగ, సోయా చిక్కుడు, కంది, పెసర, మినుము, శనగ, బొబ్బర ఇలాంటి వాటన్నిటికీ కూడా రైజోబియం అనేది వాడతారు. అది 200-500 గ్రాముల వరకు పంటను బట్టి విత్తనానికి పంటించాలి. ఇలాంటివన్నీ కూడా వాడటం మూలాన కూడా మనము భూసారాన్ని పెంపొందించుకొని సూక్ష్మజీవుల అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఈ జీవన ఎరువులు వాడటం మూలాన కూడా వాతావరణ కలుషితాన్ని తగ్గించుకొని నాణ్యమైన దిగుబడులను కూడా మనము సంపాదించుకోవచ్చు. తర్వాత ఈ వరి, మొక్కజొన్న, ప్రత్తి, మిరప మరియు కూరగాయ పంటలకు మనం ఈ అజిటోబ్యాక్టర్ మరియు అజోస్పరిల్లం అనేది వాడతాము. అది ఎకరానికి 2 కిలోల చొప్పున వాడుకోవచ్చు. ఈ పంట వేసిన 15 రోజులలోపు 20 కిలోలు ఎండిన పేడతో కలిపి మొక్కల దగ్గరకు వేసుకోవాలి. ఎకరాకు 12 నుంచి 15 కిలోల వరకు ఈ అజిటోబ్యాక్టర్ కానీ, అజోస్పరిల్లం కానీ నత్రజని భూమిలో స్థిరీకరిస్తుంది.
కాబట్టి ఇవి ఈ ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకమైనటువంటి జీవన ఎరువును మనం వాడుకోవాలి. అలాగే వరి పంటకు వచ్చేటప్పటికి నీలి ఆకుపచ్చ నాచు ఇవి ఎకరానికి ఒక 10 కిలోలు సరిపోతుంది. ఈ వరి పంట నాట్లు వేసిన వారం రోజులలోపు వాడుకొని కలుపు తీసేటప్పుడు తొక్కేయాలి. అలాగే ఎకరాకు 15 నుంచి 20 కిలోల నత్రజనిని ఈ నీలి ఆకుపచ్చ వాడటం మూలాన మనకు నత్రజనిని ఎకరాకు 15 నుంచి 20 కిలోల నత్రజని అందిస్తుంది. అదేవిధంగా వరికి అజోలా అనేది కూడా జీవన ఎరువును వాడతారు. అది తర్వాత ఫాస్ఫో బ్యాక్టీరియా అనేది కూడా వరి మరియు అన్ని ఆరుతడి పంటలకు వాడతారు. ఇది ఎకరానికి 3 కిలోలు సరిపోతుంది. ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా వాడటం మూలాన భాస్వరాన్ని మొక్కలకు అందుబాటులోనికి తీసుకుని వస్తుంది. ముఖ్యంగా ఈ పోషకాలలో అవి వాడటంతో పాటు పంట మార్పిడిలో పప్పు జాతి పంటల సాగు. ఇప్పటి వరకు మనం ఈ సేంద్రియ ఎరువుల గురించి, వర్మీ కంపోస్ట్ గురించి, జీవన ఎరువులను గురించి, పచ్చిరొట్ట పైర్లను గురించి మనము చెప్పుకుంటూ వచ్చాము. దానిలో భాగంగా సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా కూడా పంట మార్పిడిలో పప్పు జాతి పంటల సాగు, ముఖ్యంగా ఈ పంటల సాగులో పప్పు దినుసుల పంటలు వేసుకోవటం వల్ల, అంటే మినుములు, పెసలు, సోయా చిక్కుళ్ళు, అలసందలు, పిల్లి పెసర్లు, అలసందలనే బొబ్బర్లని కూడా అంటారు, ఇలాంటి కంది ఇలాంటి పప్పు జాతి పంటలు వేసుకోవటం వల్ల భూసారంకు పెంపు అవటమే కాకుండా ఆ తర్వాత వేసే పంటలకు రసాయనిక ఎరువుల ద్వారా వేసే నత్రజనిని 15 నుంచి 20% వరకు తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ పప్పు జాతి పంటలను సాగు చేసినప్పుడు రైజోబియం అనే సూక్ష్మజీవులు పప్పు జాతి పంటలపై, ఆ పంటలలో ఉన్న వేర్లపై ఈ బుడిపలు ఏర్పరిచి వాటిలో నత్రజని స్థిర నివాసం ఏర్పరచుకొని వాతావరణంలో ఉన్న నత్రజనిని గ్రహించి పంటలకు అందిస్తాయి. ఈ పంట మార్పిడి భూసారం కొరకే కాకుండా భూమి నుంచి సంక్రమించే వివిధ తెగుళ్లను అరికట్టడంలో తోడ్పడతాయి. జొన్న, మొక్కజొన్న మొదలగు చిరుధాన్యాలతో ప్రత్తి, మిరప, పసుపు పంటలను పంట మార్పిడి చేసుకున్నట్లయితే వాణిజ్య పంటల్లో వచ్చే కుళ్ళు తెగుళ్లను తగ్గించవచ్చు. ఈ పైన సూచించిన పద్ధతులే కాకుండా మన జిల్లాల్లో చౌడు భూములు ఎక్కడైనా ఉన్నాయడల అలాంటి భూములలో ఎరువుల వినియోగము తక్కువగా ఉండి జింకు మరియు ఇతర సూక్ష్మ పదార్థాల లోపం ఎక్కువగా కనిపించుచున్నది. ఈ చౌడు భూములలో కూడా జిప్సము, పచ్చిరొట్ట ఎరువులు అంటే జీలుగలు వాడి కూడా తగ్గించుకోవచ్చు. ఈ జిప్సంలో మనకు ముఖ్యంగా గంధకము మరియు సున్నము ఉన్నందువల్ల పంట దిగుబడులు కూడా చక్కగా పెరగగలవు. ప్లస్ నూనె గింజల పంటల్లో అయితే ఈ జిప్సం అయితే నాణ్యత కూడా బాగా ఉంటుంది. ప్లస్ ఈ నూనె గింజలలో కూడా ఈ జిప్సమును నూనె గింజ పంటల్లోనే కాకుండా ఈ చౌడు నివారించుకునే దానికి జిప్సమును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ భూసార పరిరక్షణకు ఈ విధంగా వర్మీ కంపోస్టు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, పచ్చి ఆకుల ఎరువులు, సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువులు ఇవన్నీ వాడుకొని రైతులందరూ కూడా భూసారాన్ని పెంపొందించుకొని నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలని చెప్పి కోరుకుంటున్నాము. కానీ ఈ భూముల్లో మనకు తెలియవలసిన విషయము, మనకు ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి, ఏ పోషకాలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలంటే దీనికి మరలా మనము ప్రతి సంవత్సరం భూసార పరీక్షలు చేయించుకోవాలి. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడటం మూలాన రైతులు చాలా సందర్భాల్లో వారి యొక్క పైర్లకు కావలసిన కంటే కూడా ఎక్కువ ఎరువులు వాడటం మూలాన ఎరువులపై పెట్టే ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు వాడటం మూలాన ఆ నేల యొక్క భూభౌతిక పరిస్థితులు క్షీణిస్తున్నాయి. అందులో సారము ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది. కాబట్టి భూసార పరీక్షలు చేయించుకొని భూముల యొక్క సారం తెలుసుకొని అందులో సిఫారసు చేసినటువంటి ఎరువులను వాడుకున్నట్లయితే అధిక ఎరువులపై పెట్టే పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చు.
అంతేకాక నేలకు అనువైన సరిపడి పంటలను వేసుకోవడం ద్వారా కూడా అధిక దిగుబడులను సాధించవచ్చు. కాబట్టి భూసార పరీక్షల ఆధారంగా రసాయనిక ఎరువుల వాడకము, భాస్వర సంబంధిత ఎరువులను దుక్కిలో వేసుకుని భూమిలో కలిసేటట్టుగా చూసుకోవటము, పొటాషును దుక్కిలో మరియు అవసరాన్ని బట్టి 2-3 సార్లు పైపాటుగా వేసుకోవటము, నత్రజని సంబంధిత ఎరువులను పైపాటుగా వేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ ఎరువుపై మట్టి కప్పేటట్లు చూసుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో ఎరువులను పంటలు ఉపయోగించుకోగలవు. యూరియాను వేపచెక్క పిండితో కలుపుకొని వాడుకున్నట్లయితే నత్రజని వినియోగం అధికంగా ఉంటుంది. కాబట్టి రైతులందరికీ ఇచ్చే సూచనలు ఏంటంటే, భూసారం మెరిగి మీరు వ్యవసాయం చేసుకున్నట్లయితే ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గించుకొని నాణ్యమైన అధిక దిగుబడులు సాధించుకోగలరు. ఈ సేంద్రియ ఎరువులతో పండించినటువంటి ఉత్పత్తులకు ఇప్పుడు మార్కెట్లో మంచి విలువ ఉన్నది. కాబట్టి రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడి నాణ్యమైన దిగుబడిని సంపాదించి అధిక దిగుబడులు సాధించగలరని ఆశిస్తున్నాము.
ఇప్పటి వరకు మనము సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు ఏ విధంగా వాడుకోవాలి, వాటి వలన ఉపయోగాలు, అలాగే వర్మీ కంపోస్టు గురించి తెలుసుకున్నాము. ఈ వర్మీ కంపోస్టు ఎలా తయారు చేసుకోవాలి అనేది మనము తక్కువ ఖర్చుతో రైతు స్థాయిలో ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులు ఇప్పుడు రసాయన ఎరువులను ఎక్కువగా వాడుకోవటం వల్ల భూమిలో ఉన్న జీవరాశుల తగ్గిపోతుంది. దానివల్ల భూమిలో సమతుల్యత లేకుండా ఏర్పడుతుంది, భూమిలో సారవంతం తగ్గిపోతుంది. రైతులు సులభంగా నత్రజని ఎరువులను ఎక్కువగా వాడటం వల్ల ఈ శాకీయ భాగాలు బాగా ఎదిగి రకరకాల చీడపీడలు బారిన పడి పంటలో నష్టాలు చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు భూసారాన్ని పరిరక్షించుకోవడం కోసం తక్కువ ఖర్చుతో అన్ని పోషకాలు మొక్కకు అందించి అధిక దిగుబడిని పొందటానికి సేంద్రియ ఎరువులను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాంటి సేంద్రియ ఎరువుల్లో మనము వర్మీ కంపోస్టు లేదా వానపాము లేదా ఎర్రల సంతతి వృద్ధి చేయడాన్ని వర్మీ కల్చర్ అంటాం. ఈ వానపాములు వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకొని విసర్జించిన పదార్థాలను వర్మీ కాస్టింగ్ అని, వీటి ద్వారా తయారైన ఎరువులను వర్మీ కంపోస్ట్ అని అంటారు. సో ఈ వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయని ఇంతకుముందు మన శాస్త్రవేత్త చార్లిస్ డార్విన్ మొట్టమొదటిగా 1881లో ప్రపంచానికి తెలియజేశారు. ఈ వానపాముల్లో కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా 2 రకాలు వానపాములు ఉన్నాయి. ఆ వానపాములను మనము ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా మనము ఈ వర్మీ కంపోస్టును తయారు చేసుకోవచ్చు అనే దాని మీద ఇప్పుడు మనం చర్చించుకుందాము. ఈ సేంద్రియ శేష వ్యర్థ పదార్థాలు అంటే పంట పొలాల్లోని వ్యవసాయ ఉత్పత్తుల పదార్థాలు, ముఖ్యంగా ఆకులు, ఎండిపోయినటువంటి పువ్వులు, తర్వాత కూరగాయల వ్యర్థాలు, పండ్ల వ్యర్థాలు, ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మనకు ఏవైతే ఈ ఎండిపోయిన పూలు, వరిగడ్డి, పండ్ల వ్యర్థాలు ఇవన్నీ కూడా వానపాములు ద్వారా జీవన ఎరువు తయారు చేయుటకు భూమి పైపొరలలో ఉండే మనం వానపాములను ఎంచుకోవడం మంచిది. ఇలాంటి భూమి పైపొరలలోనే కొన్ని వానపాములు ఉంటాయి, కాబట్టి వీటిని నేరుగా పడే వర్షము, సూర్యరశ్మిల బారి నుండి రక్షించటానికి మనకు పల్లెటూర్లలో లభించేటువంటి చౌకగా లభించే తాటాకులు ఉపయోగించి షెడ్ తయారు చేసుకోవాలి. గతంలో మన వ్యవసాయ శాఖ వారు కూడా రైతులను ఎంతో ప్రోత్సహించి రాయితీపై ఈ వానపాముల ఎరువులు కూడా తయారు చేసుకునేదానికి రైతులకు శిక్షణ ఇచ్చి ఉన్నారు. చాలామంది రైతులు కూడా లబ్ధి పొంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా తెలియని రైతులు ఉంటే గనక మనం ఇప్పుడు చెప్పబోయే పద్ధతిని అనుసరించి ఈ షెడ్ తయారు చేసుకొని వారు బెడ్స్ కూడా తయారు చేసుకొని ఈ వానపాముల ఎరువులు తయారు చేసుకొని పంటలకు ఉపయోగించుకొని అధిక దిగుబడులు సంపాదించుకోవచ్చు. ఈ బెడ్కి అవసరమైనవి ఏమంటే 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగు లోతు, అవసరమైనంత పొడవుతో బెడ్ ఒకటి తయారు చేసుకోవాలి. దీనికి కడప బండలను ఉపయోగించవచ్చు. ఇసుక పగిలిన ఇటుక ముక్కలతో 5 సెంటీమీటర్ల మందముతో బెడ్ అడుగున వేసుకుంటే ఎక్కువైన నీరు భూమిలోనికి ఇంకడమే కాకుండా వానపాములు నేలలోనికి పోకుండా అడ్డంగా ఉంటాయన్నమాట. ఈ బెడ్కు మధ్య కనీసము 2 అడుగుల ఖాళీ ఉంచినట్లయితే నీరు చల్లేందుకు మరియు వానపాములకు ఈ గాలి సోకేందుకు వీలుగా ఉంటుంది. తరువాత 2-4 అంగుళాల మందం వరకు కుళ్ళిన పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా వేయాలి. బెడ్డింగ్ మెటీరియల్లో కుళ్ళిన కొబ్బరి పీచు, కొబ్బరి ఆకులు, వరిగడ్డి, కలుపు మొక్కలను వేయవచ్చు. దీనిపైన 2-4 అంగుళాల మందాన కుళ్ళిన పశువుల ఎరువును వేయాలి. ఇలా సుమారు 12 అంగుళాల మందం వరకు పొరలు పొరలుగా వేసి నీళ్లు చిలకరించాలి. 48 గంటల తర్వాత 1 చదరపు మీటరుకు 1000 వానపాముల చొప్పున బెడ్స్పై వదిలి వీటిపై 6 అంగుళాల వరకు వ్యర్థ పదార్థాలను వేసి చివరగా బెడ్పై గోన సంచులతో కప్పి ప్రతిరోజు నీళ్లు చిలకరిస్తూ పోయినట్లయితే సుమారుగా 6-8 వారాల్లో నాణ్యమైన వరి కంపోస్ట్ మనకు తయారవుతుంది. తక్కువ ఖర్చుతో తయారయ్యేటటువంటి సేంద్రీయ ఎరువుల్లో ఈ వర్మీ కంపోస్ట్ ఒకటి. కంపోస్ట్ ఎలా తయారైందని తెలుసుకోవటం ఎలా అంటే, ఈ వర్మీ ఎరువు నల్లగా ఉంటుంది, చాలా తేలికగా ఉంటుంది. ఎక్కువ వానపాములు గోనె పట్టలకు అంటుకొని ఉన్నట్లయితే ఎరువు తయారైనదని మనం తెలుసుకోవచ్చు. ఈ కంపోస్ట్ నుండి వానపాములను వేరు చేయటం ఎలా చేయాలంటే, ఎప్పుడైతే మనకు ఈ గోనె పట్టకు వానపాములు అంటుకొని ఉంటాయో ఆ కంపోస్ట్ తయారైన తర్వాత 2-3 రోజులు నీటిని చల్లడం ఆపేయాలి. అప్పుడు వానపాములు తేమను వెతుక్కుంటూ బెడ్ అడుగు భాగానికి చేరుకుంటాయి. తయారైన కంపోస్టును గోపురాలుగా చేసి 2-3 గంటలు ఉంచిన తర్వాత 3 మిల్లీమీటర్ల జల్లెడలో జల్లించి సంచులను నింపి చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. తర్వాత ఈ వానపాములను మరొక బెడ్కి మార్చుకోవాలి. కంపోస్ట్ తయారైన ప్రతిసారి కూడా వానపాముల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఈ కంపోస్ట్ తయారీలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలంటే, గాజు ముక్కలు, ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలు అసలు లేకుండా చూడాలి. బెడ్లో ఎల్లప్పుడూ కూడా 40-50% తేమ ఉండాలి. పదునైన పరికరాలను వాడకూడదు. వానపాములకు గాయాలు తగలకుండా చూడాలి. ఎలుకలు, చీమలు, తొండలు తదితర పురుగుల బారి నుండి రక్షించుకోవాలి. ఈ వర్మీ కంపోస్ట్ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే, చాలా వరకు ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో తయారయ్యేటటువంటి ఈ వర్మీ కంపోస్ట్ మిగతా సేంద్రీయ ఎరువులతో పోల్చుకుంటే, ఈ వర్మీ కంపోస్టులో 10% పోషక పదార్థాలు కలిగి ఉండటమే కాక మొక్కలకు కావలసినటువంటి ఎంజైములు, హార్మోన్లు, రోగనిరోధక శక్తిని పెంచే ఆక్సినో అమైట్లను సమపాళ్ళలో ఉంచుతుంది. మొక్కలను ఆరోగ్యంగా ఉంచుతుంది. పురుగు మందుల అవసరం లేకుండా ఉంటుంది. మొక్కలు చాలా సారవంతంగా ఉంటాయి. తర్వాత భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు కూడా వాటి పెరుగుదలకు దోహదం చేస్తాయి. అందుకే ఈ వానపాములను వీటిని మనము జీవనాగలి అంటారు. అంటే తరువాత ఈ నా ఉత్పత్తులు ఏమైతే వస్తున్నాయో అవి నాణ్యత, రంగు, రుచిగలవుగా ఉంటాయి. కాబట్టి ఈ వర్మీ కంపోస్టును మనము తక్కువ ధరకు ఉపయోగించుకొని ఎక్కువ నాణ్యమైన దిగుబడులను సంపాదించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు. 5 నిమిషాలు గ్యాప్ తీసుకొని 5 నిమిషాలు గ్యాప్ తీసుకొని ఒకటి సరిపోతుందా?
ఇంకొకటి చేస్తారా? 2 ప్రోగ్రామ్స్
2 చేయటానికనే వచ్చా అంటే, చిన్న చిన్న 20